ஆத்மகம் வந்துடுறாங்க.
ஒன்னுக்கெல்லாம் சிவகுணத்துல கிடையாது.
அச்சி நான் காணிப்பூர்ல கிராவசம் லோகத்துக்கு ஈ பிரபஞ்சம் ஒக்கட்டே அனுப்பிச்சு ஈ லோகம் ஒக்கட்டே அந்த லோகத்துக்கு வாழ அனுபவம் வாழ்க்கை ఎలా తెలుస్తా ఉంటుందో అంతకంటే బలంగా అంతకంటే గట్టిగా భగవంతుడు ఒక్కడే. భగవద్ ఉన్న వాడికి అంత స్పష్టంగా తెలుస్తుంది. అంటే దేహాభిమానం వాడికి ఈ దేహం ఒక్కటే అనే భావన ఎలా ఉంటుందో, ఆత్మభావం ఉన్న వాడికి ఆత్మ ఒక్కటే అనే భావన కూడా అంత బలంగా ఉంటుంది. ఇదే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, సాంఖ్య జ్ఞానం కలిగిందో, ఆత్మ నుంచి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, అది కడసారి జన్మ చివరి జన్మ. అయితే ఆత్మ నుంచి ఎవరికి వస్తుంది, ఆత్మజ్ఞానం ఎవరికి కలుగుతుంది, ఆత్మానుభవం ఎవరికి కలుగుతుందంటే, రాగం అన్న వాడికి కలగదు, వైరాగ్యం అన్న వాడికి కలుగుతుందని పెద్దలు చెప్తారు. రాగం మన మనసును కలుషితం చేస్తుంది. రాగం అనేది ప్రేమ లేదు. మన పనికి ప్రేమ కాదు రాగం అంటే. రాగం మనసును కలుషితం చేస్తుంది. వైరాగ్యం మనసుని పవిత్రం చేస్తుంది, పరిశుద్ధం చేస్తుంది, ఏకాగ్రం చేస్తుంది వైరాగ్యం. రాగం మలిగం చేస్తూ ఉంటుంది, మనసును మలిగం చేసేది రాగం. కొంతమంది పెద్దలు చెప్తారు, సత్యానంలో మనం కూర్చున్నప్పుడు మన బంధువులు ఎవరైనా పోయినప్పుడు, మన స్నేహితులు బంధువులు ఎవరైనా పోయినప్పుడు మన శ్మశానానికి పెడతాం. ఆ శ్మశానంలో కూర్చున్న 10 నిమిషాలు మనకి ఎంత వైరాగ్యంగా ఉంటుందో, మన ఇంట్లో మనం ఎన్ని కంఫర్ట్స్ మధ్య ఉన్నప్పుడు కూడా అంత వైరాగ్యం ఉన్న వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. శ్మశానంలో కూర్చున్నప్పుడు ఎంత వైరాగ్యంగా ఉంటామో, మన ఇంటికాడ కూడా మనకు అంత వైరాగ్యం ఉండాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అప్పుడు వాడికి బుద్ధి అంతర్ముఖం అవుతుంది. అంటే మన జీవిత పరమావధి మోక్షం. మీకు నాకు ఏ మానవుడు ఏ వృత్తిలో ఉన్నారు, జీవితానికి గమ్యం మోక్షం. ధర్మాన్ని ఆచరిస్తే క్రమశిక్షణ కలుగుతుంది. క్రమశిక్షణ వల్ల బుద్ధి అంతర్ముఖం అవుతుంది. బుద్ధి అంతర్ముఖం అయితే మన బుద్ధిని భగవంతుడు తీసుకుని భగవంతుడి బుద్ధిని మనకి ఇస్తాడు. మన బుద్ధిని భగవంతుడికి ఇవ్వనుకోండి, ఆయన బుద్ధిని మనం కూడా. మన బుద్ధిని భగవంతుడికి ఇస్తే భగవంతుడు ఆయన బుద్ధిని తప్పనిసరిగా మనకి ఇస్తాడు. అంటే మన బుద్ధిలో ఏమున్నాయి, అహంకారం ఉంది, నమ్మకారం ఉంది, రాగద్వేషాలు ఉన్నాయి. మన బుద్ధిలో ఉన్న దోషాలు మన ఈ దేహానికి ఆ లోకానికి బాగా కట్టి పెడతాయి. అది ఈ బుద్ధిలో ఉన్న దోషాలు తొలగాలంటే నిరంతరము భగవంతుని స్మరణ వల్ల జరుగుతాయి. బుద్ధి పోతే మానవుడు పతనం అయిపోతాడు. బుద్ధి పతనం అయితే మానవుడు పతనం అయిపోతాడు. అంటే మన బుద్ధిలో ఉన్నటువంటి వివేకం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ వివేకాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే వివేకాన్ని మనం పోషించుకుంటే ఆ వివేకవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లోకంలో ఎవరు పుణ్యాత్మంటే, ఎవరి జీవితం అయితే వివేకవంతంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే నిర్మాణాత్మకంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే నెగిటివ్గా కాకుండా ఎవరి యాటిట్యూడ్ అయితే ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుందో, వాడి జీవితం ధన్యం, వాడికి మోక్షం కలుగుతుంది. అయితే ధర్మాన్ని ఆచరించాలన్నా, మోక్షాన్ని సంపాదించాలన్నా, వివేకంగా జీవించాలన్నా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలన్నా, శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో జాగ్రత్తగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటే ధర్మాన్ని ఆచరించవచ్చు, మోక్షాన్ని సాధించవచ్చు. అంటే ఏ ప్రయోజన నిమిత్తం మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చు. భగవంతుడు ఒక్కటే అని అనుభవం ఉన్నది ఒక్కటే అని అనుభవం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు సాధన చేయగా 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 భగవంతుడు ఉన్నది ఒకటే అని నిర్ణయం నీకు బాగా అది నీకు దృఢపడుతుంది. అంటే అజ్ఞానికి దేహానికి పరిమితమైన బుద్ధి ఎంత ద్రవంగా ఉంటుందో, జ్ఞానికి ఆత్మబుద్ధి అంత ద్రవంగానే ఉంటుంది. అజ్ఞానికి లోకానుభవం ఎంత దూరంగా ఉంటుందో, జ్ఞానికి ఆత్మానుభవం కూడా అంత దూరంగానే ఉంటుంది, అంత బలంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆత్మకు దూరంగా ఉంటున్నాము, లోకానికి దగ్గరగా ఉంటున్నాం. అంటే రూపబుద్ధి నామబుద్ధి తగ్గితే మనం ఆత్మకి దగ్గర అవుతాం. అంటే భగవంతుడు చెప్తాడు, ప్రీతి లేని కర్మలు, ఇష్టం లేని కర్మలు, ప్రేమ లేని కర్మలు చేయకండి. మనం ఏ కర్మ చేసినా ప్రీతిగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అలా చేస్తే ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు. అదే మనకు అరుణాచలం, తిరుపతి, కాశీ అన్ని చిన్న చిన్న పోస్ట్ ఆఫీస్. మన హృదయం పెద్ద పోస్ట్ ఆఫీస్, ఈ ఎంత పోస్ట్ ఆఫీస్, అవన్నీ చిన్న చిన్న యాత్ర, దేశంలోని యాత్ర సరైన కూడా చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు. ఈ ఎంత పోస్ట్ ఆఫీస్, ఎంత పోస్ట్ ఆఫీస్ నుంచి మీ చిల్లర పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు పెడతారు. భగవంతుడు ఎక్కడున్నాడంటే ఈ ఎంత పోస్ట్ ఆఫీస్లో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. భగవంతుడు అడ్రస్ ఎక్కడంటే మన హృదయంలో ఉన్నాడు. అయితే హృదయంలో ఉన్నాడు కానీ మన అనుభవానికి చిక్కటం లేదు, మన అనుభవానికి పట్టడం లేదు. ఎప్పుడు మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతే దానికి అంతర్దృష్టి కలుగుతుంది. బుద్ధికి అంతర్దృష్టి కలిగితే ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో అంత దూరం మన బుద్ధి వెళ్ళగలిగితే, వెళ్ళి అక్కడ ఉండగలిగితే అప్పుడు మనకి ఈశ్వర సాక్షాత్కారం. ఈశ్వర సాక్షాత్కారం సరిగ్గా తెలుస్తుంది. మనుగా ఏదో ఉందనుకున్నాం, ఏదో ఉందనుకున్నాం, ఏది ఏదో మనదంతా పరమేశ్వరుడే అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ ఆత్మానుగ్రహం వస్తే, ఈశ్వరానుగ్రహం కలిగి వస్తే ఏ విషయాలైతే మనల్ని ఈ భూమికి పట్టు ఉంచుతున్నాయో, ఈ లోకానికి పట్టు ఉంచుతున్నాయో, విషయ చంద్రానికి పట్టు ఉంచుతున్నాయో, ఆ దేవులన్నీ కూడా తెగలన్నీ తెగిపోతాయి. ఆ తెగలన్నీ కూడా తెగిపోతాయి. చెగరాలు అన్నాడు, ఈ లోపల ఉన్న తెర ఎప్పుడు పోతుందో, ఎప్పుడు తీసేస్తారన్న. అంటే లోపల మనకు తెర ఆ తెర తలంపుడుతోడు తయారు చేశారు. ఓ రామాయి, ఓ రామా, ఓ వెంకటరమణ, ఈ తెర ఎప్పుడు తిరిగిపోతుందని. అంటే ఈ అహంభావనే తలంపు, ఇతర తలంపులతోడు తయారు చేసినటువంటి ఈ తెర, ఈ తెర ఎప్పుడు చిరిగిపోతుంది నాకు. అది చిరిగిపోతే కదా రామాని దర్శనం అంటే ఈ తెర త్వరగా, ఈ అహంభావన త్వరగా, ఈ దేహబుద్ధి త్వరగా. తొలిగిన యోజన కదా, తొలిగిన్నాడు కదా, నీ యొక్క నీ యొక్క దర్శనం నాకు అయ్యేది అని చెడగా ఒక పాటలో పడతాడు. అనుగ్రహ శక్తి వేరే వచ్చి అహం యొక్క పట్టును సన్నగ్రహ చేస్తుంది. అంటే ఎప్పుడైతే అనుగ్రహం బలంగా వస్తుందో, నీ అహంభావం యొక్క పట్టుని, అంటే దేహభావం యొక్క పట్టుని, దేహబుద్ధి, శరీర బుద్ధి, శవబుద్ధి యొక్క పట్టుని నెమ్మదిగా తొలగించేస్తుంది. లోపల ఈశ్వరానుగ్రహం నీకు వస్తాను. ఏమి లేదు, మనం అహంకార నమ్మకారాల వల్ల, రాగద్వేషాల వల్లే మనకు లోపల ఎదురు అనిపిస్తుంది, భగవంతుడికి అసత్యం అనిపిస్తుంది, లోకం సత్యం అనిపిస్తుంది. అరే ఇంటికి అనిపిస్తుంది అంటే మన ముందులో ఉన్న దోషాలు కాదు. అహాన్ని బలపరిచే వాసన ధ్వంసం చేస్తున్నావయ్యా. అంటే నీ మనసులో ఈ ఏవైతే లోకవాసనలు ఉన్నాయో, దేహవాసన, లోకవాసన, శాస్త్ర వాసన, నీ జ్ఞానంత పాండిత్యం ఉన్నా, నీ ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీ వెనకాల ఎంతమంది జనం ఉన్నా, పరమేశ్వరుడు బట్టి ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే ఎండిపోయి నా చాటి ముక్కల్లా ఉంటామన్నమాట. మీ వెనకాల బాగా ధనం ఉందనుకోండి, జనం ఉన్నారనుకోండి, మీకు బాగా తీరుతుందనుకోండి, ఎన్నో ఉన్నా ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం, ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ ఆప్యాయత మనకు లేకపోతే నిండిపోయిన ముఖాలు, ఎండిపోయిన శరీరాలు ఎలా ఉంటాయి? ఆ హృదయం ఆ ముందు హృదయంలోకి వెళ్ళాలి. వెళితే సరిపోదు, అక్కడ ఉండగలగాలి, వెళ్ళాలి, ఉండాలి. అంటే మన ఇంటికే మనం ఎంత నారమణగా న్యాచురల్గా ఉంటున్నామో, మన బుద్ధి కూడా మన హృదయంలో ఉండగలగాలి. అలా ఎప్పుడు ఉంటుందంటే మనకు వాసన యొక్క జాగం తగ్గేకొని బుద్ధి హృదయంలో నిలబడి ఉంటుంది. హృదయాభిముఖంగా బుద్ధి ప్రయాణం చేయటానికే, బుద్ధి పయనం చేయటానికే మన సత్పురుషుడు సహవాసం సద్గ్రంథ పఠనం ఏకయాత్ర చేయటం ఎన్నిటిక ప్రయోజనం ఏంటంటే బుద్ధిని పవిత్రం చేసుకోవడం కోసం. మీరు భగవంతుని స్మరించడం వల్ల మహర్షులతోటి మహాత్ములతోటి పవిత్రులతోటి సహవాసం చేయటం వల్ల మీ బుద్ధి బాహ్యముఖానికి వెళ్ళదు, అంతర్ముఖంగానే ప్రయాణం చేస్తుంది, విషయ చింతన తగ్గుతుంది, ఆత్మచింతన పెరుగుతుంది. అయితే ఆత్మానుసంధానం వల్ల మీకు ఆ విలువ ఉంది. ఇప్పుడు ఆత్మ అనుసంధానం ఈశ్వరుని యొక్క అనుసంధానం ఈశ్వర స్మరణ విడిచిపెట్టకూడదు, ఈశ్వర స్మరణ విడిచిపెట్టకూడదు. ఈశ్వరుని స్మరించగా స్మరించగా ఈశ్వరుడికి ప్రీతి కలిగి ఈశ్వరుడు సంతోషం కలిగేసే కర్మ మనం చేయగా చేయగా భగవంతుని భగవంతుడి కోసమే మనం చేస్తుంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనం కోరుకుంటున్నానే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుంది. మనం ఏదో ఒక విషయం మనసులో పెట్టుకుని భగవంతుని అత్యను చేస్తాం అనుకోండి, అలా కూడా చేయొచ్చు. కానీ అది వ్యాపారం అవుతుంది, కానీ భక్తి అవసరం. మన భక్తి వ్యాపార భక్తే, తండ్రి ప్రేమ భక్తే, అనుగ్రహం సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నాం. మనకి భగవంతుడు కావాలా, లేక ఆయన కల్పించిన సృష్టి కావాలా, మనం దేనికోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం, ఆయన అంతా కూడా మన అంతే లోపల ఉండి అంతా చూస్తూనే ఉన్నాడు. దేవుడికి తెలియకుండా మనం ఒక్క పని కూడా చేయాలి. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడికి తెలియకుండా మనం చేసే పని ఏమీ లేదు, సర్వసాక్షి. తర్వాత మనం ఏదైనా పని చేసినప్పుడు అజ్ఞానాన్ని అహంకారాన్ని ఊరుకుండా పెట్టుకుని మనం పని చేయకూడదు. ముందు జ్ఞానాన్ని పెట్టుకుని, ముందు శాంతిని పెట్టుకుని, ముందు ధైర్యాన్ని పెట్టుకుని మన పని మొదలు పెట్టాలి. అహంకారాన్ని ముందు పెట్టుకుని మనం పని చేయకూడదు, అజ్ఞానాన్ని ముందు పెట్టుకుని మనం పని చేయకూడదు. జ్ఞానాన్ని ముందు పెట్టుకుని శాంతి ధైర్యము అది పెట్టుకుని పని మొదలు పెట్టాలి. ఏ పనైనా సరే అప్పుడు పని సక్సెస్. ఎవరి మీద కోపం వచ్చి మనం పని మొదలుపెడితే పని అవుతుంది. శాంతి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఇవన్నీ మనం యూజుకుని పని చేయాలి. అప్పుడు ఆ పని సక్సెస్. ప్రపంచంలో చెడ్డలంటే ఏం లేదు, ఒకటి చెడ్డ. ప్రపంచంలో దోషాలంటే ఏం లేదు, ఒకటే దోషం. మన భారతదేశంలో కాదు, ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇన్ని రకాల చెడ్డలు, ఇన్ని రకాల దోషాలు, ఇన్ని రకాల పాపాలు. ఒకటే పాపం, ఒకటే దోషం, ఒకటే చెడ్డ. అదేంటంటే అజ్ఞానం. అజ్ఞానం ఏదో నాకు అజ్ఞానం ఇంత పోలేదని అంటారు చాలా. అంటే వాళ్ళు అజ్ఞానం కాదని వాళ్ళు తెలుస్తుంది. నాకు ఇంకా అశాంతి పోలేదండి అంటారు. ఏదో మీరు చెప్తున్నారని ఇంకా నేను కుదిరి పడలేదండి అంటారు. అంటే అజ్ఞానం మనం కాదు, అజ్ఞానం మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకోవడం, అంతకంటే చెడ్డం లేదు, అజ్ఞానమే చెడ్డ. అది తొలగిపోతే అన్ని చెడ్డల నుంచి మనం బయటకు వస్తాం. అంతేకాదు దోషం వల్ల అజ్ఞానం, అంతేకాదు అజ్ఞానం మనం కాదు కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం శాంతిగా ఉంటామనుకోండి, ఈ శాంతి పోవాలని అనుకోండి, అది మనమే కాదు. మనం జ్ఞానంగా ఉంటామనుకోండి, ఈ జ్ఞానం పోవాలని మనం అనుకోం, అదే మనం కాబట్టి. మనం వివేకంగా ఉంటామనుకోండి, ఇది పోవాలని మనం అనుకోం, అదే మనం కాబట్టి. మనం ఎప్పుడైనా అశాంతిగా ఉంటామనుకోండి, ఎలాగో తొలగించుకోవటం, ఎలాగో తొలగించుకోవటం అంటాం, తెలిసినది మనం కాదు కాబట్టి. అజ్ఞానం ఏమండి, అజ్ఞానం మనం చాలా బాధ పెట్టేస్తుంది, ఎంత ప్రయత్నం చేసిన అజ్ఞానం పోవటం లేదు అంటారు కొంతమంది. అంటే అజ్ఞానం వారి చేత చూడబడుతుంది. అంటే అజ్ఞానాన్ని చూడటానికి కూడా నా లోపల ఎవరో ఉన్నారు. అజ్ఞానాన్ని చూసేవాడిని నేను కానీ అజ్ఞానం నేను కాదు. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రపంచంలో ఉన్న చెడ్డల్లో ఉండిపోయి చెడ్డ అజ్ఞానం, దాన్ని ఎవరైతే తొలగించుకుంటున్నాడో వాడు జ్ఞానసింహాసాన్ని అధిష్ఠిస్తాడు, వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, ఆత్మసుఖాన్ని అనుగ్రహిస్తాడు, మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు, వాడు ఈ జన్మ మరణ చక్రంలోకి రాడు. అంటే మీకు సత్కర్మను ఆచరిస్తూ ఉంటారు, వివేకంగా జీవిస్తూ ఉంటారు, భగవంతుని పాదాలంటే నీ బుద్ధిని నిలబెట్టుకుంటూ ఉంటే ఏదైతే నేను నేను అని అంటున్నావు, ఆ నేను అని వృత్తి నశిస్తుంది. నీ దేహగతమైన నేను నశిస్తుంది. అంటే శరీరం మరణించిన తర్వాత ఏదైనా ప్రయాణం చేస్తుందో, ఏదైనా ప్రయాణం చేస్తుందో ఆ నేను నశిస్తుంది. ఈ మధ్యన ఒకరు అన్నారు, కానీ ఎవరికైనా ఒకరికి 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, ఏదైనా పొరపాటు చక్కగా చిరిగిపోయింది అనుకోండి, అడిగి అది కొడుకుని చక్కగా చిరిగిపోయింది అనుకోండి, వాడు ఏమైనా బాధపడతాడా అని నన్ను అడిగాడు. 100 కోట్లు డబ్బు ఉన్నవాడికి ఎప్పుడైనా చక్కగా చిరిగిపోతే ఆడింటికి బాధపడతాడండి, ఈయన లేని వాడు బాధపడతాడు చక్కగా చిరిగిపోతే 100 కోట్లు ఉన్నవాడు ఇంటికి బాధపడతాడు అని అన్నాడు. అలాగే మహాజ్ఞానులు కూడా శరీరం చిరిగిపోతే వాడు ఏం బాధపడతాడు. 100 కోట్లు డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా చక్కగా చిరిగిపోతాడు బాధపడ్డాడు, అది చాలా చిన్న విషయం అంటే. అలాగే మహాజ్ఞానికి మనుషులకి యోగులకి శరీరం పోయినా వాడికి ఏమనిపించారు, జ్ఞానం నేను వాడికి మట్టి శరీరం పోతే మమ్మల్ని బహుదేవ వాడికి చొక్కలు పోతే ఎంత బాధపడతాడు, అజ్ఞానం ఎంత బాధపడతాడు శరీరం పోయినప్పుడు. జ్ఞాని శరీరం పోయినప్పుడు ఏం బాధపడ్డాం, వాడికి ఏమి అనిపించకపోయాడు, కానీ 100 కోట్లు ఉన్న వాడికి చొక్కా జరిగిపోతే ఎలా ఉంటుంది, మహాజ్ఞానికి శరీరం పోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మన లోపల ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే అహంభావనగా అజ్ఞానంగా అహంకారంగా ఏదైతే వ్యక్తమవుతుందో ఆ నేనును తొలగించుకోవటానికి, ఆ నేనులోంచి మనం విడుదల పొందటానికి 2 మార్గాలు చెప్తారు. 1 విచారణ, 2 శరణాగతి. విచారణ జ్ఞాన మార్గం అన్నారు, శరణాగతిని భక్తి మార్గం అన్నారు. రామానుజులు ఏమన్నాడంటే ఉన్న గతంలో ఉంటే శరణాగతి అన్నారు. అందుచేత ఏమని చెప్తున్నారంటే తాను శరణాగతి అయితే కృష్ణ చేసేవాడు కానీ ఆలోచించవలసిన వాడు కానీ ఎప్పుడు ఉండదు. నువ్వు శరణాగతి మార్గంలో ప్రయాణం చేసిన అంటే శరణాగతి మార్గంలో ఉన్నవాడు నీ భగవంతుడు ఎలా అంటాడంటే నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అంటాడు. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాడు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా, వాడి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా, వాడికి ఏమనిపించింది భగవంతుడి సంకల్పం అనుకుంటాడు. వాడి మనస్సుకి ఏమి శోభ కలగదు, మనస్సుకి ఏమి అశాంతి కలగదు, వాడిని గొప్ప ముట్టుకోడు ఎవడు శరణాగతి పొందిన వాడు. ఈ లోపల నుంచి ఒక నేరుడే మృతి వస్తాడు. కోపం పెంచుకుని సమగ్రంగా జీవించి, సమగ్రంగా అభ్యాసం చేసి, సమగ్రమైన వైరాగ్యాన్ని పెంచుకుని నువ్వు కోపం పెరిగి బరువు పెరిగి ఆ మూలం యొక్క మూలకలం యొక్క మూలంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ మూలకలం నశిస్తుంది. అది జ్ఞాన మార్గం మీకు ఇష్టమైతే మీరు అలా చేసుకోండి. అది ఇష్టం లేకపోతే, మీకు భక్తి మార్గం ఇష్టమైతే మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది, హైయర్ పవర్ ఉంటుంది, రమేస్తాడు ఒకడు ఉన్నాడు, కంట్రోల్ అనేది ఒకడు ఉన్నాడు, మనందరం వాడి చేతిలో ఉన్నాం బొమ్మలాగా. అంచేత వాడి మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది కాబట్టి, మన శరీరం పక్కన ముందు ఆ శక్తి ఉంది, మన శరీరం మరణించిన తర్వాత కూడా ఆ శక్తి ఉంటుంది, ఇప్పుడు ఉంది, మరి ఎప్పుడు ఉంది. ఆ శక్తిని శరణాగతి వేడుకుంటే నా భారమంతా నీదే అని ఆ శక్తిని శరణాగతి వేడుకున్న ఈ దేహగతమైన నేను నశిస్తాను. శరణాగతి మార్గంలోనే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞాన మార్గంలోనే అజ్ఞానం నశిస్తుంది, స్వార్థం లేకుండా పనిచేయటం వల్ల కూడా అజ్ఞానం నశిస్తుంది. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహగతమైన నేను నుంచి, ఈ విద్యా నేను నుంచి విడుదల పొందటమే నీ జీవిత ధాన్యం. ఎందుకేటంటే ఎప్పుడైతే ఈ విద్యా నేను నుంచి, దేహగతమైన నేను నుంచి, నీ శరీరం మరణించిన తర్వాత ఏమైనా అయితే ప్రయాణం చేస్తున్నావు, ఆ నేను నుంచి విడుదల పొందటమే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే వాడే నిజమైన సుఖి అవుతారు. ఈ లోకంలో నిజమైన సుఖి ఎవరంటే జ్ఞానం ఎవరికైతే నశించిందో వాడే నిజమైన సుఖి. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, మీకు ఎంతమంది జనం ఉన్నా, ధనం ఉన్నా, కీర్తున్నా, ఆ జ్ఞానం కనుక నశించకపోతే మనిషి కూడా నేడొచ్చినట్టు దుఃఖం విషాదం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సోముడు వాడితో ఏమన్నాడంటే, లక్ష్మణుడు నువ్వు ఎలా చేస్తే నేను అలా చేస్తాను, నన్ను పెద్దవాణ్ణి చేయి, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, అంతేగాని నువ్వు ఆలోచించి చెయ్యను, నా నేను ఏం పెట్టదు, నేను నీకు శరణాగతి చెందాను, నువ్వు ఎలా చేయమంటే నేను అలా చేస్తాను, ఆలోచించి చేయమని నాకేం చెప్పవు, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, అది శరణాగతి మాట. భగవంతుడు ఎలా చేస్తే అది నడుచుకోవడం శరణాగతి మాట, దాన్ని శరణాగతి మార్గం అంటారు. ఆ శరణాగతి మార్గాల్లో కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. శరణాగతి మార్గం ద్వారా కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది ఒకేసారి పరిపూర్ణంగా సాధ్యం కాకపోవచ్చు. కొంచెం కొంచెం నువ్వు శరణాగతి అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం అభ్యాసం చేయగా చేయగా అన్నీ సాధ్యం. సాధకుడికి అసాధ్యం అంటే ఏమి లేదు. సాధకుడు ప్రయత్నం చేస్తుంటే, సాధన చేస్తుంటే అన్నీ సాధ్యం అవుతాయి. అందులో సందేహం లేదు. సాధన చెయ్యాలి. స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. మన పని చేసుకుంటూ వెళ్ళాలి. పని చేసుకుంటూ వెళితే మన చేతిలో మనం చేయగలం కాబట్టి చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేది ఏదో వస్తుంది, రాని ఏదో రాదు. మనం నిస్వార్థంగా కనుక పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఏదో మోక్షం కూడా అపేక్షించక్కర్లేదు. అపేక్షించకపోతే అది రాదని కాదు. అది ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో, ఎలా రావాలో అది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. మనం అపేక్షించక్కర్లేదు. మనం అపేక్షించేంత మాత్రం చేత మనకేది రాదు. మనకున్న అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మనకు ఏదైనా వస్తుంది. కానీ మన అర్హత లేనప్పుడు, మనకు యోగ్యత లేనప్పుడు అపేక్షించినా కోరికున్నా మనకేమీ రాదు. మీకు గౌరవం ఉండొచ్చు, లేకపోతే ధనం ఉండొచ్చు, జనం ఉండొచ్చు, ఎన్ని అధికారం ఉండొచ్చు, ఎన్నో నీకు ఇముడ్చుకోవాలి. ఆ ఇముడ్చుకునే శక్తి కనుక నీకు లేకపోతే ఈశ్వరు అనుగ్రహం నీకు దైవానుగ్రహం నీకు కలగదోయ్యా. దైవానుగ్రహం ఇముడ్చుకునే శక్తి ఉండాలి, ఆ సహనం ఉండాలి. అంటే ఎవరికైతే టాలరెన్స్ ఉందో, ఎవరికైతే సహనం ఉందో, వారికి మాత్రమే హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే మనం పని ఎలా చేయాలంటే, ఇంటికి ఏదో చేయడం కాదు. ఎలా పని చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతామో అలాగ తెలుసుకుని చెయ్యాలి. ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు, నేనేం సాధన చేయటం లేదంటే అదే ఏంటంటే నాకున్న అహంకారం అనే ప్రభాకానికి ప్రదర్శించడానికి నాకు కలిగించాల్సిన లేదు. ఇంకా నాకు సాధన ఏంటన్నాడు. ఏ ప్రవర్తన బట్టి నీకు ఏదో వచ్చేది ఏదో వస్తుంది, రాని ఏదో రాదు. నువ్వు కోరిక లేకుండా, భయం లేకుండా ఉంటే నీ కుటుంబ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ నీకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నువ్వు హ్యాపీగా, హ్యాపీగా, పీస్గా, శాంతిగా, సుఖంగా ఉండవచ్చు. రెండు ఉండకూడదు. ఒకటి కోరిక, రెండు భయం. కోరుకున్నా నీకు దుఃఖం వస్తుంది, భయం ఉన్నా నీకు దుఃఖం వస్తుంది. అంటే కోరిక లేకుండా, భయం లేకుండా నువ్వు చేసుకుని నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసుకుంటానంటే, సామాజిక పరిస్థితులు కానీ, నీ కుటుంబ పరిస్థితులు కానీ నీకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నువ్వు శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటి, దేహం పోయినా ఒకటి. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు వచ్చే నష్టం లేదు. కృత్యము లేనివాడు కృతకృత్యు. ఆంజనేయ స్వామి కృతకృత్యు. ఆయనకి సొంత పని అంటే ఏమి లేదు. అంటే భగవంతుడి పనే తన పనే, కానీ ఆంజనేయ స్వామికి సొంత పని అంటే ఏమి లేదు. అంటే దాని ధన్యుడు ఆయన కృతకృత్యు. అంటే భౌతికమైన పదార్థాలు ఏమి ఇచ్చి కూడా ఆంజనేయ స్వామిని మనం సంతృప్తి పరచలేదు. ఎందుకంటే ఆయన రాముడు తప్పించి లోపంలో ఉన్న వస్తువులు ఏం అవసరం లేదు. అంటే భగవంతుడు అనుగ్రహమే ప్రధానం భక్తునికి. అనుగ్రహం సంపాదన కోసమే జీవిస్తాడు. అనుగ్రహం సంపాదించడం కోసమే జీవిస్తాడు. కానీ వాడికి ఇంకో ప్రయోజనం ఉండదు. లోకానికి సంబంధించి హెచ్చు తగ్గులు వాడికి ఏం అక్కర్లేదు. అప్సర్ డౌన్స్ వాడికి అక్కర్లేదు. వాడికి తనదంతో ఏమి ఉండదు. కేవలం వాడు పని చేసినా, మాట్లాడినా భగవద్ అనుగ్రహం కోసమే, కానీ తనదంతో ఉండదు. ఎక్కడైతే జ్ఞాని కూర్చున్నాడో, ఎక్కడైతే ఆత్మానుభవం ఉన్నవాడు, చైతన్య అనుభవం ఉన్నవాడు ఎక్కడైతే కూర్చున్నాడో, ఆ పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. ఆ శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. నీ ప్రయత్నం లేకుండా నీ మనసులు అన్నీ చల్లబడిపోయి చాలా మంది ఏమనుకుంటారంటే భగవంతుడు లేడు, లేడనుకుంటారు. భగవంతుడు లేడని చెప్పేవాడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అయితే వాడిలోని వ్యక్తం కాదు, వీడిలోని వ్యక్తం కాదు. ఎవరిలో భగవంతుడు వ్యక్తం అవుతాడంటే, దేహభావన తగ్గించుకుంటూ దైవభావన ఎవడైతే పెంచుకుంటున్నాడో వాడి ఉపాధి ద్వారా దేవుడు వ్యక్తం అవుతాడు. నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, మీలో దేవుడు ఉన్నాడు, అందరిలోనే దేవుడు ఉన్నాడు. ఇందు గలడు, ఇది లేదని సందేహం ఎలాగో అన్నాడు. అద్వైతానుభవం పొందమన్నారు. నీవు నేను లోకం భగవంతుడు అంతా ఒకటే ముద్ద అన్నాడు. ఆ ముద్ద ఎక్కువ జ్ఞానికి ముద్దుగా ఉంటుందని చెప్పాడు. అయితే అందరి హృదయంలో మహాజ్యోతి స్వయం ప్రకాశంగా ఉన్నాడు. ఈ సూర్యుడితోటి చంద్రుడితోటి ఏది సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాడు. మన దేహంతో మన అహంభావంతో ఇసుమంతయు ముళ్ళంతయు చింతాకంతయు సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాడు. అయితే వాడు మనలో వ్యక్తం కావటం లేదు. ఉన్నాడు కానీ వ్యక్తం కావటం లేదు. ఎవరిలో వ్యక్తం అవుతాడంటే దేహభావన తగ్గించుకుంటూ దైవభావన పెంచుకుంటూ వెళితే, దానికోసం కృషి చేసుకుంటూ వెళితే ఆ ఉపాధి ద్వారా దేవుడు వ్యక్తం అవుతాడు. అంటే అజ్ఞానికి దేహబుద్ధి ఎంత బలీయంగా ఉంటుందో, ఎంత గాఢంగా ఉంటుందో, జ్ఞానికి ఆత్మబుద్ధి కూడా అంతే గాఢంగా ఉంటుంది. వీడి అనుభవం మీకు ఎంత నిజంగా కనిపిస్తూ ఉంటుందో, వాడి అనుభవం వాడికి అంతే నిజంగా కనిపిస్తుంది. ఇప్పుడు చెయ్యి వేస్తే కాదని మీకు ఎవరైనా చెప్తారనుకోండి, మీరు నమ్మరు. అది మీ అనుభవం. అది ఏమిటది? అది మీ అనుభవం. మీ కొంచెం ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, లోపల ఉన్న అనుభవం మీకు కొంచెం క్షణంకి నెమ్మదిగా మీరు కొంచెం అనుభవాన్ని పట్టుకుంటే మీ బుద్ధి అనుభవాన్ని కొంచెం రుచి చూస్తుంటే అది బయట తిరిగి లాభ చేస్తుంది. అయ్యా కంగారు పడకండి అంటున్నారు. మీ హృదయంలో ఉంటుండే శాంతిని, హృదయంలో ఉంటుండే సుఖాన్ని ఎప్పుడైతే బుద్ధి కొంచెం రుచి మరిగిందో, బుద్ధి ఎప్పుడైతే కొంత చూస్తాడో, హృదయంలో ఉన్న సుఖాన్ని ఎప్పుడైతే బుద్ధి కొంచెం రుచి, ఆ స్వతంత్రంలో ఉన్నటువంటి సుఖాన్ని, ఆ శాంతిని, ఆనందాన్ని, ఆ పరమానందాన్ని, ఆ పరమాత్మని ఎప్పుడైతే బుద్ధి రుచి చూసిందో, అప్పుడు బాహ్య ముఖానికి వెళ్ళడం దానంతరమే తగ్గిపోతుందే. మీరు జంటినా అది బయట కడదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళమని జంటినా మీ బుద్ధి వెళ్తుండదు. కానీ అనుభవం కొంత దొరికితే, హృదయంలో శాంతి కొంత రుచి దొరికితే బుద్ధికి దాన్ని బయటికి దొరికినా బుద్ధి బయటికి వెళ్ళదని పెద్దలు చెప్తారు. ప్రతిమా అని ఒక అమ్మాయి విశాఖపట్నంలో మనకు కనిపించింది. రైల్వే స్టేషన్కి వచ్చిన అమ్మాయి నన్ను చూస్తానే, అమ్మాయి పేరు ప్రతిమ. ఇంకొక రెండు నిమిషాల్లో బండి కదులుతుంది. నా దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు రెండు చేతులు ఉన్నాయి, ఈ రెండు చేతులతో ఎప్పుడు మంచి పనులు చేసే చెప్పాను, నన్ను అనుగ్రహించండి అని. ఎంత గొప్పగా అడిగింది అనిపించింది. నేను అతని చేతులు నా వంట చూపించా అమ్మాయి. అమ్మాయికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఆ చేతులు నా వంట, ఈ రెండు చేతులు నా వంట చూపించి, నాన్నగారు మీ దగ్గర నుంచి నేనేం ఆశించడం లేదు, మీ రెండు చేతులతో ఎప్పుడూ నాకు మంచి పనులు చేసే అదృష్టాన్ని కలగజేయండి, ఆ మంచి పనులు చేసేటట్టుగా అనుగ్రహించండి అంటే నేను కోరుకుంటాను. ఎంత బ్యూటిఫుల్గా చెప్పినా పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, కొంచెం ధర్మాన్ని కొంచెం ఆచరించిన, ధర్మాన్ని కొంత క్రమశిక్షణ, ఎంతో కొంత మీరు క్రమశిక్షణగా జీవించగలిగితే పెద్ద పెద్ద నరక లోకాలకి వెళ్లకుండా, చీకటి లోకాలకి వెళ్లకుండా, ప్రమాదాలుగా పడకుండా, మహాభయంకర పరిస్థితుల్లోంచి మీ ధర్మం మిమ్మల్ని విడుదల చేస్తుంది. మనం చేయగలిగిన ధర్మం ఆచరిస్తే, మనం ఉండగలిగినంత క్రమశిక్షణకు ఉండగలిగితే, ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనం అందులోకి విడుదల పొందొచ్చు, చీకటి లోకాలకి వెళ్లకుండా బయటపడవచ్చు. అంటే ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే తన అనుభావన తన అనుభావనే చాలా గొప్పగా అనుకుంటాడు. ప్రతి ఏ మనిషి ఆ మనిషి తనకున్న అజ్ఞానం, తనకున్న అహంభావాన్ని వాడికి తీయగా ఉంటుంది. మీ పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చేస్తే, శాస్త్రాన్ని శ్రవణం చేస్తే, ఒకసారి ప్రపంచ చరిత్రను ఒకసారి నువ్వు తిరగేసి చూస్తే, మీ అహంభావంలో ఏం లేదని, మీ అహంభావానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో, అది నీ తెలుగు తప్పుదల వల్ల, నీ అమాయకత్వం వల్ల నీ అహంభావానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావని నువ్వు అనుకునేంత ప్రాముఖ్యత దానికి ఏమీ లేదని. మీరు పెద్దల్ని సేవించడం వల్ల, సత్పురుషుల్ని సేవించడం వల్ల, శాస్త్రాన్ని శ్రవణం చేయటం వల్ల మీకు బుద్ధి కలుగుతుంది. ప్రతి వారికి నేను చాలా తక్కువ, ఎవరి అనుభవం వాడికి ఫ్రీగా ఉంటుంది, వాడు వారి అనుభవాన్ని బట్టి నేను చాలా గ్రేట్గానే ఇది అనుకుంటా ఉంటాడు. కాకపోయినా మీకు అనుకుంటాను అంటే తన అనుభవంలో, తన అజ్ఞానంలో ఏదో విశేషం ఉందని అనుకుంటా ఉంటాడు. అందులో విశేషం ఏమీ లేదని పెద్దలు చెబుతాంటే నేను వింటే కదా అందులో విశేషం ఏమి లేదని నేను తెలిసేది. అంతవరకు నాలో ఏదో ఉంది, నాలో ఏదో ఉంది, ఏదో ప్రత్యేకంగా అనుకుంటాం. నువ్వు భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నావా? భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను, భిన్నంగా ఉన్నాను అనుకోవడం నీకేదో నాకేదో ప్రత్యేకంగా అనుకుంటున్నావు. మనం చూడండి, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, మనం చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాం. మనం శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, కానీ ఆ శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నామో మన మనస్సుని బుద్ధిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పమే మనకు రావాలి. శరీరాన్ని ఉండిపోతూ స్నానం చేస్తాం, మంచి మంచి బట్టలు వేస్తాం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాం, మంచిది. కొండ పైన శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే, కానీ లోపల కూడా శుభ్రంగా ఉండాలన్న సంగతి మనకు తెలియదు. మనస్సు లోపల పనిముట్టు, అది కూడా పనిముట్టే. మనస్సుని అంతఃకరణము అంట, అంతఃకరణం అంటే లోపల నా పనిముట్టే, అది కూడా ఒక పనిముట్టు లాంటిది. నీ దేహాన్ని ఎంత శుచిగా ఉంచుకోవాలనుకుంటున్నావో, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నావో, నీ లోపల పనిముట్టిన మనస్సును కూడా అంత శుచిగా పవిత్రంగా అర్థం చేసుకోవాలి. అలా శుచిగా ఉంటేనే అది పాల్చబడుతుంది, లేకపోతే అది పాల్చబడుతుంది. ప్రపంచంలో ఎందుకు పరిచయం ఏదంటే అహంభావన, కానీ అహంభావన మనం ఏం చేస్తాం, దాన్ని డెకరేట్ చేస్తాం. ఏదైతే తొలగించుకోవాలో, ఏ అజ్ఞానం అయితే తొలగించుకోవాలో, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం మారి దాన్ని ముస్తాబు చేస్తాం, డెకరేట్ చేస్తాం. మంచి లోపల ఉండి, చెడు లోపల ఉండి, పుణ్యము లోపల ఉండి, పాపము లోపల ఉండి, అన్నిటికీ ఈ విద్య నేను ఆ మూలతలంటూ, ఈ దేహము నేనని ఆ మూలతలంటున్నది అంత ఆధారపడి అన్ని లోపల ఉన్నాయి. పుణ్యాలు పాపాలు రాగాలు ద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ లోపల ఉన్నాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడున్నాయి, ఆ మూలతలంపు మీద ఆధారపడున్నాయి. అంటే ఆ మూల తలంపుని ఇతర తలంపుల్ని మనస్సుని పిలుస్తారు మన వాళ్ళు. అన్ని తలంపులు అడుగునన్న తలంపు, మొదటి తలంపు, ఆది తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. ఆ మొదటి తలంపులు దేహంతో తలాక్ష్యం పొందుతుంది. ఆ మొదటి తలంపుని మన పెద్దవాళ్ళు అహంభావన అని పిలుస్తారు. మిగతా భావాలన్నీ అహంభావన మీద వేసి వస్తాయి. అహంభావన కనుక అణిగిపోతే మిగతా భావాలు కూడా అణిగిపోతాయి. నేను భక్తి మార్గంలో ప్రయాణం చేసినాను, అది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, లేదా మరొక కర్మ మార్గంలో ప్రయాణం చేసిన, అంటే కర్మను యోగంగా మీరు చేస్తున్నప్పటికీ, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ, మీ గురు ఎవరైనప్పటికీ, మీ మతం ఏదైనప్పటికీ, మీరు అనుసరించే పద్ధతి ఏదైనప్పటికీ, మనసులో కంటే కల్మషం ఉన్నవాడికి ఏది రాదు. మనసులో కల్మషం కనుక ఉంటే ఏ మార్గంలో వాడు ప్రయాణం చేసినా సక్సెస్ అవ్వదు. ఎంతమంది సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి, అర్పణ భావం ఉండాలి. అహంభావంలో అల్పత్వం నీకు తెలియాలి, అప్పుడు దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అహంభావంలో అల్పత్వం నీకు తెలియకపోతే దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయచ్చు. దాని అల్పత్వం యొక్క తెలియటానికే నీకు శ్రవణ భక్తి అవసరం. నువ్వు మోక్షం అంటే ఏమిటి, దేహం తనిపిస్తలేదు. భగవాన్ చెప్పేవారు నీకు దేహం చనిపోతే మోక్షం కాదు, దేహాభిమానం పోతే మోక్షం వస్తుంది. దేహం చనిపోవటమే నీకు మోక్షం కాదు, దేహం ఉండగా దేహాభిమానం మరణించాలి, దేహాభిమానం నశించాలి. దేహాభిమానం నశిస్తే దేహం ఉన్నా నీకు జీవన ముక్త స్థితి వస్తుంది. ఇప్పుడు మీరు కూడా గురువులు అయిపోవచ్చు. ఎలా అయిపోవచ్చు అంటే, ఎవరికైతే తన లోకంలో ఉండగా, తన దేహంలో ఉండగా, ఆ హృదయంలో ఉంటుంది ఆత్మసుఖాన్ని, ఆత్మశాంతిని, ఆత్మ యొక్క వైభవాన్ని ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు మాత్రమే గురువుగా ఉండటానికి యోగ్యుడు అని. దేహంలో ఉండగా, లోకంలో ఉండగా, నీ దేహం మరణించక ముందే మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, ఆ సుఖాన్ని నువ్వు అనుభవిస్తుంటే, ఆ శాంతి కనుక నీకు అనుభవంలో కనుక ఉంటే, నువ్వు గురువుగా ఉండటానికి నువ్వు పనికి వస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరులు నువ్వు గైడ్ చేయడానికి నీకు అవకాశం, లేకపోతే నీ గైడ్ చేయాలి. ఇతరులు ఎక్కడికి నడిపించాలో నీకే తెలియదు. ఆత్మానుభవం నీకు లేనప్పుడు ఆత్మసుఖం నీకు అందరం. ఎవరు మధ్యాహ్నం కూడా ఎవరు అడిగారు నన్ను, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అందరికీ ఇదే డౌట్. మనం మరణించిన తర్వాత ప్రయాణం చేసేది నిజమే కాదు. శరీరం మరణించిన తర్వాత మనస్సు ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసేది వెళ్ళేది మనస్సు, తిరిగి వచ్చేది మనస్సు. దానికే మనం జీవుడు అని పేరు పెట్టాం. దానికి ఏం పేరు పెట్టాం, జీవుడు అని పేరు పెట్టాం. అంచేత మరణించిన తర్వాత ఏది ఎడుతుంది, మనస్సు ఎడుతుంది. ఆ మనస్సు అనేది ఇప్పుడే నువ్వు విచారణ చేసి చూస్తే, ఆ మనస్సు అనేది కానీ ఇప్పుడే విచారణ కనుక చేసి చూస్తే అది లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. గాఢ నిద్రలో మనస్సు ఎవరుకుంది, గాఢ నిద్రలో మనస్సు లేదు. నీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, దాని దగ్గరలో నీ దుఃఖం నేను తెలియదు. ఇంకా మనసు లేదు, దుఃఖం ఎక్కడ ఉందంటే మనసులో ఉంది. నీకు గాడి నగ్గరలో మనసు లేదు అంటే దుఃఖం కూడా నీకు తెలియదుండదు. అంటే మనస్సు నశిస్తే దుఃఖం నశిస్తుంది, మనస్సు మీకు నశించినంత కాలం దుఃఖం కూడా నశించదు. అంటే గాడి నగ్గరలో మనం ఉన్నాం, గాడి నగ్గరలో మనం ఉన్నాం. ఇలాగా లేము, అలాగా లేము. అలాగా సాదాత్యం పొందటం లేదు, ఇలాగే సాదాత్యం పొందటం లేదు. మనం ఉన్నాం, అలాగ ఉన్నామనుకుంటున్నాడు, ఇలాగ ఉన్నాం అనుకోవటం లేదు. మనం పెద్దవాళ్ళం అనుకుంటున్నాడు, మనం చిన్నవాళ్ళం అనుకోవటం లేదు. మనం గ్రేట్ అనుకుంటున్నాడు, లిటిల్ స్మాల్ అనుకోవటం లేదు. ఏమీ అనుకోవటం లేదు. దేనితో సాదాత్యం లేదు, మనకి శరీరంతో సాదాత్యం లేదు, లోకంతో సాదాత్యం లేదు, దేవుడితో సాదాత్యం లేదు, దేనితో సాదాత్యం లేదు. మనం దాని దగ్గరలో ఉన్నాం. గాఢనిద్రలో నువ్వు ఎలా ఉన్నావో అలా జాగ్రత్త అవస్థలో కనుక ఉండగలిగితే నీకు బ్రహ్మ స్థితిని నువ్వు పొందుతావు. గాఢనిద్రలో నువ్వు ఎలా దేనితో కూడా కాలాక్ష్యం పొందకుండా గాఢనిద్రలో నువ్వు ఎలా ఉండగలిగావు, జాగ్రత్త అవస్థలో కూడా అలా ఉండగలిగితే నువ్వు బ్రహ్మ స్థితిని పొందుతావు, బ్రహ్మమును పొందుతావు. అంటే నువ్వు ఎవరుగా ఉన్నావో దాన్ని పొందుతావు. మనం జాగ్రత్త అవస్థలో దేహంగా ఉంటాము, మనస్సుగా ఉంటాము, ఇష్టంగా ఉంటాము, అయిష్టంగా ఉంటాము, రాగంగా ఉంటాము, ద్వేషంగా ఉంటాము, నిశ్చితంగా ఉంటాం. జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రలో అలాగే ఏది ఉండవు, మనం ఉంటాం, మనం మనంగా ఉంటాం. అంతే ఇలాగ ఉండం, అలాగ ఉండం, వాడిగానే ఉండం, ఎలాగో ఉండం, మనం ఉంటాం. ఎలా ఉంటాం అంటే మనం మనంగానే ఉంటాం. ఆ స్థితి గాఢ నిద్రలో ఏ స్థితి అయితే నీకుండో ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవాలి. పరిశ్రమ చేసి సాధన చేసి నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చిపెడితే అక్షర ధర్మస్ లేకుండా నువ్వు జాగ్రత్త అవస్థలో ఆ స్థితి గాఢనిద్రలో ఉన్న స్థితి నేను ఉన్నావు. అక్కడ ఉన్నాక నీకు ఎరుక లేదు. ఆ స్థితి నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చుకుంటే ఎరుక కూడా వస్తుంది. అప్పుడు నీ బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, బ్రహ్మాండ కలుగుతుంది. దేహం లేకపోతే మనం ఉండలేము, మనసు లేకపోతే మనం ఉండలేము, మన ఇష్టాలు అయిష్టాలు లేకపోతే మనం ఉండలేము, లోకం కనిపించకపోతే మనం ఉండలేము, మన దేవుడు పటాలు కనిపించకపోతే మనం ఉండలేము, మన రాముడు మన కృష్ణుడు కనిపించకపోతే మనం ఉండలేము అని అనుకుంటాం. మరి మన గాఢనిద్రలో ఏమీ లేకుండా ఎలా ఉన్నాం? గాఢనిద్రలో మన రాముడు మన కృష్ణుడు మన శివుడు లేకుండా ఉన్నాం కదా. మతం కులం ఏమీ లేకుండా ఉన్నాం కదా, ఉన్నాం కదా. మన ఇష్టాలు మన అయిష్టాలు మన దుఃఖం కూడా లేకుండా ఉన్నాం కదా. శరీరం లేకుండా ఉన్నాం, లోకం లేకుండా ఉన్నాం, మనసు లేకుండా ఉన్నాం, ఉన్నాం కదా. గాఢనిద్రలో ఉన్నాం కదా. ఏరని ఎవరు అంటలేదు కదా. గాఢనిద్రలో ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి నాకు తెలియటం లేదు. ఆ జాగ్రత్త అవస్థలో కనుక ఆ స్థితిని మనం తెచ్చుకుంటే ఉన్నామన్న సంగతి తెలుస్తుంది. సుఖం కూడా దానికి ఎంబడే ఉంటుంది, శాంతి కూడా దానికి ఎంబడే ఉంటుంది. అంటే అజ్ఞానంలోంచి విడుదల పొందటం, అహం వృత్తిలోంచి విడుదల పొందటం, దేహభావంలోంచి శవబుద్ధిలోంచి విడుదల పొందటమే మోక్షం. ఇంకోటి ప్రతిమానికి మంచి మాట చెప్పింది అన్నారు, చాలా కూడా చక్కగా మర్చిపోయారు. మీకేమో జనరల్ వదిలేసి పుట్టి చెప్పాను అన్నారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తాను, నాకు పుట్టు ముందు జ్ఞాపకం వచ్చింది, జనరల్ మర్చిపోయారు. అమ్మాయి ఏమన్నంటే ఈ రెండు చేతులతో మంచి పనులు చేసేటట్టు నన్ను అనుగ్రహించడం చేతులు చూపించి నాతో చెప్పింది. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఈ చేతులు ఏదైనా మంచి పనులు చేస్తే, ఈ చేతులు ఏదైనా మంచి పనులు చేస్తే చేతులు మర్చిపోతున్నాయి కానీ మనసు మర్చిపోవట్లేదు, మనసు కూడా మర్చిపోయింది తను గ్రహించండి. చేతులు ఏదైనా మంచి పనులు చేస్తుంటే చేసే చేతులు వెంటనే మర్చిపోతాయట పని చేసేసాడు, కానీ మనస్సు మర్చిపోదట. అలాంటి వారికి ఉపకారం చేశాను. నన్ను మనస్సులో కూడా మరుపు వచ్చేలా చేయండి. చేతులు ఎలాగా మర్చిపోతాయి, ఇచ్చిన మరుక్షణంలోనే చెయ్యి మర్చిపోతుంది, కానీ మనస్సు మర్చిపోవటం లేదు. చెయ్యి మర్చిపోయినట్టే మనస్సు కూడా మర్చిపోయినట్టు నన్ను అనుగ్రహించున్నాను. అది అసలు పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక చెప్పిన ఇప్పుడు ఇప్పుడు చెప్పిన జనత అంటే చెయ్యి వదిలేస్తాను. అత్తిపండిని నా చెయ్యి వదులుతానండి, మనసు వదలకూడదు. అత్తిపండిని ఎవరికైనా ఇచ్చానుకోండి, నా చెయ్యి తేలిగ్గానే వదులుతాండి అత్తిపండిని. కానీ ప్రధాన వారికి అత్తిపండి ఇచ్చానని మనసు వదలకుంటుంది. ఆ మనస్సు కూడా వదిలేటట్టు నేను అనుగ్రహించండి. చెయ్యి వదిలేస్తాను, చెయ్యి తేలిగ్గా వదులుతాను, కానీ మనసు వదలకుండా ఆ మనస్సు కూడా వదిలేటట్టు నన్ను అనుగ్రహించండి. అది అసలు విషయం చెప్పడం మర్చిపోయింది. అసలు పాయింట్ అప్పుడు మర్చిపోయింది నేను చెప్తాను. అమ్మ చెప్పిన మాట, అమ్మ చేరు ప్రతిమ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు, సకల సకలంగా ఏదో లాంఛనం కోసం ఏ పని చేయదు. రేపటి నుంచి చిన్న పని అయితే పెద్ద పని అక్కడ పెద్ద పనులని పెద్దవాళ్ళకి వదిలేస్తాం. మన చేతులు ఉన్న పని చిన్న చిన్న పనులు మనం సమగ్రంగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. అంతేకాని ఏదో లాంఛనం కోసం చేయి, లాంఛనం కోసం మటుకి చేతి లాంఛనం మటు కోసం చేయి. అంటే నేను చేసినా పూజ చేసినా ఇక్కడ భగవాన్ ఎలా చెప్తున్నారు చూడండి, ఎంత పొందిగ్గా చెబుతున్నారు. ఏదైనా మంచి పని చేసినా, ఇంటికాడ పూజ చేసినా, ముడి చుట్టూ తిరిగినా, ఏ నదిలైనా స్నానం చేసినా, పెద్దలతో సహవాసాలు చేసినా, వేదాలు పారాయణం చేసినా, ఉపనిషత్తుల అధ్యయనం చేసినా, లోపం అంటే అసమృద్ధి అహంభావం ఎంతవరకు పోతాందో ఒకసారి మధ్య మధ్యలో చూసుకోండి అని. మనం ధర్మాన్ని ఎక్కడ పెట్టుకుని ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ధర్మాన్ని ఎక్కడ పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటాం జ్వరం ఉండాలి కానీ. అలాగే మీరు మధ్య మధ్యలో అహంభావం తగ్గుతుందా పెరుగుతుందా, ఈ అహంభావం ఎంత ఏదో పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, నదుల్లో స్నానాలు చేస్తున్నాం, ఊరు చుట్టూరు తిరుగుతున్నాం, పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చేస్తున్నాం, ఇవన్నిటి వల్ల లోపలకి అజ్ఞానం తగ్గుతుందా పెరుగుతుందా, ఈ అజ్ఞానం తగ్గుతుందా లేదా మధ్య మధ్యలో చూసుకుంటామంటే అది ముఖ్యం సమానంటున్నారు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే చేసుకొని చేయొద్దంటే లేదు. ఈ వ్రతాల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, ఈ యజ్ఞం వల్ల, దానం వల్ల కృష్ణుడు చెప్పాడు గీతలో, నేను ఇప్పుడో కాదు అంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం నువ్వు విడిచిపెట్టదు, అందుకే యజ్ఞం రెండు దానాన్ని మూడు పాటిస్తాను. యజ్ఞం అంటే స్వార్థం లేకుండా పనిచేయడం, దానం అంటే ఇతర సుఖం కోసం పనిచేయడం, తపస్సు అంటే ఏంటంటే నీ శరీరాన్ని నీ మనస్సుని శిక్షించుకోవడం. అంటే నా శరీరాన్ని, నా మనస్సుని, నా ఇంద్రియాలని శిక్షించుకుని అదుపుడి పెట్టుకోవడం తపస్సు. ఇతరుల సుఖం కోసం నేను పని చేస్తే నేను దాన. మీరు భక్తులు ఆశించకుండా, కీర్తి ఆశించకుండా, ధనాన్ని ఆశించకుండా, జనాన్ని ఆశించకుండా చాలా మంచిని మంచి కోసమే చేస్తాను అది నిజం. ఈ మధ్యన ఎవరు తూర్పు గోదావరి జిల్లాలో ఎవరు అంటున్నారు, మా డాక్టర్ గారు ఈ మధ్యన మా గ్రామాల్లో ఎక్కువ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి కొంచెం ఆపరేషన్లు ఫ్రీగానే చేసి పెడుతున్నారు, చాలా మందికి ఫ్రీగానే చేసేస్తున్నారండి, కొంచెం డబ్బు అంత ఎక్కువ పుచ్చుకోకుండా లేదు. నాకే ఏదో ఖర్చులు పుచ్చుకుంటున్నారు, ఎక్కువ ఏం పుచ్చుకోవట్లేదు, ఎక్కువ మెయింటెనెన్స్కి ఏదో పుచ్చుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు వచ్చి అంతవరకు బాగానే ఉంది. తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు, భవిష్యత్ వచ్చి ఎలక్షన్లో అసెంబ్లీకి నిలబడాలి ఉండకూడదని వస్తున్నారు. ఇంకా ఏం చెప్తారు చెప్పండి, అంతవరకు చాలా బాగా చెప్పారు, చూద్దాం చాలా బాగుందండి, అన్ని గ్రామాల్లో ఆయన వచ్చేస్తున్నారు, వచ్చేసేది మీకు ఏదైనా ఆపరేషన్ కేసు మీకు చెప్పండి, ఏదో మీరు తప్పులు చేసి పెట్టానంటున్నారు. మామూలు సిటీస్లో 5000 కూర్చునేది వేరు, ఏమో ఉదాహరణ చేసేస్తున్నారు అన్నమాట కరెక్టే. కానీ మొత్తంగా చూస్తుంటే ఏదో రాబోయే ఎలక్షన్ నిలబడి ఉద్దేశం అయితే కనిపింది ఇది ఇవన్నీ ఆయన ఎలా చేస్తున్నాడు నేను ఆయన ఎలాగా చేస్తా ఆ చేతిలో కూడా ఆపరేషన్ తప్పు చేసినప్పటికీ సంకల్పంలో తేడా ఉంది కాబట్టి, సంకల్పంలో తేడా ఉంది కాబట్టి ఆయన చేసేది తప్పు డబ్బు తెచ్చుకునే ఆపరేషన్ చేసినప్పుడు వ్యాపారమే అవుతుంది. ఏమవుతున్నది వ్యాపారం అవుతుంది, దానివల్ల మీకు కొంత పుణ్యం రావచ్చు, 10 మంది జనం మీకు జేజేలు పట్టవచ్చు, కానీ అసలు సున్నా మోక్షం సున్నా అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ, ఆ ఫైనల్ ఆ ఎగ్జిస్టెన్స్ మీకు దొరకదు. మీ మైండ్ నూరు తగ్గకుంటే అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ మేము అనుకోవడం పని. మన రాజమండ్రి చెప్తున్నారు, మా డాక్టర్ గారు బాగా సేవ చేస్తున్నారని బాబు మాట అని చెప్పారు, అక్కడికి కూడా చెప్పారు, అక్కడ నేను మాట చెబుతున్నారు. అంటే నీకు దానివల్ల పదిమంది ఓట్లు వేయచ్చు నీకు కాదంటున్నది, కానీ అలా చేయటం వల్ల నువ్వు ఈశ్వర అనుగ్రహానికి నువ్వు ప్రాప్తి లేవు. ఏం చేద్దాం, ఏ పని ఎందుకు చేస్తున్నావో మన కంట్రోల్ మనకు బయట లేదు, మన కంట్రోల్ మన లోపల ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు సర్వసాక్షి. దానికి తెలియకుండా మనం ఏ పని చేయడం, ఏ వస్తువు తినడం, మన ఇంట్లో 4 గదులు 4 పరుపులన్నీ వేసేసుకునే ఏదైనా వస్తువు తిన్నా ఆ వస్తువు ఏ వస్తువు మనం తింటున్నామో ఎవరికి కనిపించకుండా ఈ వస్తువు తినేస్తున్నామని అనుకుంటాం, దాన్ని కూడా చూస్తుంటాడు వాడు ఈశ్వరు సర్వసాక్షి. అది ముందు నీకు మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంటుందని మనం నమ్మాలి, గుర్తించాలి. నాకంటే అతీతమైన శక్తితోటి ఉంది ఆ గుర్తింపు మనకు కావాలి. ఒక హయ్యర్ పవర్ అనేది ఒకటి ఉందని మనకు గుర్తింపు రావాలి. గుర్తింపు రావాలి, తర్వాత శరణాగతి చెయ్యాలి. దానికి ఆ హయ్యర్ పవర్కి మనం శరణాగతి చెయ్యాలి. దాని చేతిలో మన ఒక పనిముట్ కావాలి. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో ఈశ్వరుడి చేతిలో మన ఒక పనిముట్ చేయాలి. నేను భగవంతుని చాలా కాలానికి ఆరాధిస్తున్నామని ఎప్పుడు ఆయన దర్శనం ఇవ్వడు కానీ పంతొమ్మిది అంటా ఉంటారు. అది కూడా శరణాగతి కాదు. అది కూడా మన చేతిలో పని మనం చేయటమే కానీ అయ్యింది అవ్వలేదని ఒక మనసు మనసులో ఘర్షణ ప్రవేశపూర్వకంగా చేసినట్టు దేవుని దర్శనం అయ్యింది అవ్వలేదని అలా ఎదురు చూడకూడదు. ఎదురు చూడటం వల్ల టెన్షన్ వస్తుంది. ఎదురు చూడటం వల్ల టెన్షన్ వస్తుంది. కాముగా కూలిగా వర్క్ చేసుకుంటే మనం చేస్తున్న పనిలోనే భగవంతుని చూస్తూ మనం పని చేసుకుంటే వెళ్ళాలి. అంటే పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి వర్కే. వర్క్ ఇది వర్షం, వర్క్ ఇది వర్షం. నోటితోటి మనం దేవుని స్తోత్రం చేస్తాం, నోటితోటి మనం దేవుని స్తోత్రం చేస్తాం. కొన్ని దేశాల్లో చేతులతో పనిచేసి దేవునికి సంతోషకరం చేస్తాం. మనం చేతులతో చేసే పని తక్కువ, నోటితోటి దేవుని ఎక్కువ స్తోత్రం చేస్తాం. కొంతమంది నోటితో ఎక్కువ మాటలు చెప్పరు, చేతులతో దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం. నోటితో చెప్పరు, చేతులతో వాళ్ళు దేవునితో ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఇది మన నోటికి మన చేతికి చాలా దూరం. ఇది నోటితో చెప్పేది చేతుడు మనం చెప్పాం. నోటితో చెప్పేదో ఎవరైతే చేతులు చేస్తున్నారో ఆ దేశాలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు బాగుపడ్డారు. ఈ మాట కృష్ణుడు రిపీటెడ్గా చెప్పాడు. మీరు మంచిని కొంచెమే ఆచరించండి, ఎంతగా ఎంత చేయగలిగితే అంతే ఆచరించండి. మంచిని ఆలోచించండి, మంచిని ఆచరించండి, ఎంత ఆచరించగలిగితే అంతే ఆచరించండి. భవిష్యత్తులో మహా ప్రమాదం నుంచి బయటకు వస్తారు. ఒక క్రైసిస్లో పడకుండా మీరు విడుదల పొందుతారు. అంటే మీకు భగవంతుడికి శరణాగతి పొందేయగలిగి మీకు ఉపయోగపడిన తలంపులని ఆగిపోతాయి. కాబట్టి మీకు తలంపు వల్ల దుఃఖం వస్తుంది. నువ్వు భగవంతుడికి శరణాగతి శరణాగతి పొందే వరకు భగవంతుడి యొక్క నీ బుద్ధి జరుగుతుంటే మీకు గంటమైన చింతలు గంటమైన కోరికలు చనిపోతూ ఉంటాయి. మన పని చెయ్యాలి, ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి. అంటే సన్యాసి అంటే, సన్యాసి అంటే కాషాయం ధరించిన వాడు సన్యాసి అని కాదు. ఎవడైతే కర్మ చేస్తున్నో కర్మఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడు సన్యాసి. సన్యాసి అంటే నిర్వచనం ఎవరు చేస్తారంటే కర్మఫల త్యాగి సన్యాసి. మహాత్మా గాంధీ గారు సన్యాసి. పని చేశాడు, ఆ పనికి తాలూకు ప్రతిఫలం ఆయన మనసులో కూడా ఎప్పుడు ఆశించలేదు. వాడు సన్యాసి. సన్యాసి అంటే సామర్థ్యంగా ఉన్నవాడు సన్యాసి కాదు, కర్మఫల త్యాగి సన్యాసి. వాడికి ఎటువంటి పరమాత్మ యహంలో పొందవలసింది కూడా వాడు పొందుతాడు, పరంలో పొందవలసింది కూడా పరంలో పొందవలసింది. అక్కడ పొందుతాడు, ఇక్కడ పొందుతా ఉంటాడు. ఎవడు కర్మ ఫలత్యాగి. ఆ కర్మ ఫలత్యాగి కానీ వాడు యహం లేదు, వాడికి పరం లేదు. రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉంటారు, రిపీటెడ్ త్యాగి కానీ వాడు జ్ఞాని కాలేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా. అంటే జ్ఞానికి అహంభావం అనిగిపోతుంది, లోకం అనిగిపోతుంది, దేవుడు అనిగిపోతాడు, అంతా అనిగిపోతుంది, అంతా ఒకే ఉండైపోతుంది. ఇంకా లోపల బయటనే బుద్ధి ఉండదు, ఆ సెపరేట్నెస్ ఉండదు. మనకు లోపల మన లోపల ఉన్నా లోపం బయట ఉందనిపిస్తుంది మనకి. ఆ జగ బుద్ధి నశిస్తుంది. ఎవరికి బ్రహ్మానుభవం పొందిన వాడికి, బ్రాహ్మణ స్థితిని పొందిన వాడికి, లోపల బయట ఉండదు. ఇంకా అరుణా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మనయాంతం అంటే మీరు మీరేమో మమ్మల్ని గురించి బయట ఒక రకంగా అనుకోండి, నేను లోపల ఒక రకంగా ఉంటాం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే నేను లోపల ఒక రకంగా ఉంటాం, మీరు బయట ఇంకో రకంగా అనుకోండి అలా అనుకుంటాం. జ్ఞానికి లోపల బయట అనే ఉండడు, లోపల ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడో లోపల ఎలా ఉంటాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఎవరికైనా మీకు జ్ఞానం లేదనని వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళకి లోపల అజ్ఞానమైనా మీకు జ్ఞానం లేదంటే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ లోపల అజ్ఞానం ఉన్నా మనం అందరం వాళ్ళకి జ్ఞానం ఉందని అనుకోవాలి. ఇదే మాయ. వాళ్ళకి లోపల అజ్ఞానం ఉన్నా మీరు మీకు జ్ఞానం ఉంది జ్ఞానం ఉందని మనం అనాలి. అలా అనాలనుకుంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ లోపల అజ్ఞానం ఉన్నా వాళ్ళకి జ్ఞానం ఉందని మనం అనుకోవాలి, లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమను చుస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరిలోకమైన శ్రీ కరుణా సముద్రమా కృప చేసిన మేలుము అరుణాచల గిరిలోకమైన శ్రీ కరుణా సముద్రమా కృప చేసిన మేలుము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మనం నామం చేసేటప్పుడు కూడా యాంత్రికంగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేస్తే మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సు జ్ఞాన సముపార్జనకి యోగ్యత సంపాదిస్తుంది. మనం నామే మెకానికల్గా చేయకుండా యాంత్రికంగా చేయకుండా నామే భక్తి కలిగి విశ్వాసం కలిగి చేయాలి, ప్రేమగా చేయాలి. ప్రేమగా చేస్తే ఆ మనసు పవిత్రమవుతుంది, తాసపడుతుంది. నామం చేసేటప్పుడు కూడా పవిత్రంగా నామం చేయటం వల్ల నామం ఎందుకంటే మనం పవిత్రం అవ్వడానికి నామం చేయటం కూడా కరక్షపాట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇందాక ప్రతిమ విశాఖపట్నంలో ప్రతిమ చెప్పిన మాట మీరు మంటంటుని గుర్తుపెట్టుకోండి. నాకు చెయ్యి విడిచిపెడతాను కానీ మనసు విడిచిపెట్టలేదు అన్నాను. చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టినప్పుడు మనసు కూడా విడిచిపెట్టాలి. చెయ్యి విడిచిపెట్టినప్పుడు మనసు విడిచిపెట్టకపోతే మళ్ళీ నాకు వాసన పెరిగిపోతాయని చెప్తున్నారు. చెయ్యి విడిచిపెట్టిందనుకోండి, మనసు విడిచిపెట్టదు అనుకోండి, దానివల్ల నాకు పుణ్యం వస్తే రావచ్చు కానీ జ్ఞానం మటుకు రాదు. అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సత్య జ్ఞానములేని సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేని ఒప్పుగా రావేల అరుణాచల సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేని ఒప్పుగా రావేల అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 శంభో మహాదేవ శంభో శివ 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 శంభో మహాదేవ శంభో
ఆ మహాదేవుని అనేక ధరలు మహాదేవ అంటున్నారు
శివ 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 శంభో మహాదేవ శంభో 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 శివ 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 శంభో మహాదేవ శంభో శివ 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 శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో
మహాదేవుడు అంటే గ్రేట్ గాడ్ అని
శివ 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 శంభో మహాదేవ శంభో శివ 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 శంభో మహాదేవ శంభో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనిషు స్మరించు అరలాహము నిర్మూలించు అరుణాచల
కీలకం అంతా ఇక్కడ ఉంది. మనం ఎవరు ఆత్మ, కానీ మనం ఏమనుకుంటున్నాం, మన అహంభావమే నేను అనుకుంటున్నాను. అంతే ఎవరైనా పూడితే మనకు సంతోషం వస్తుంది, విమర్శిస్తే దుఃఖం వస్తుంది. ఏదైతే మనం ఉన్నది అవ్వనుకుంటున్నది, ఏదైతే కాదు అని మనం అవనని అనుకుంటున్నాం, ఆ చిక్కు తీరే వరకు మనకు అజ్ఞానం తప్పదు. ఎన్ని యోగాభ్యాసాలు చేసినా సరే, ఎన్ని బండ పనులు ఎన్ని చేసినా సరే, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శ్రీ